విద్యానామంతస్తిమిరవిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవగమకరమోదస్రుతిఖిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలతో నిమగ్నానాం దంష్ట్రాపురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదత్వం ద్వమవాం మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమదగ్ర్యం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమురీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సాక్షాత్ స్కందుని చేత, కుమారస్వామి చేత రచింపబడినటువంటి దివ్య పురాణం స్కాంద పురాణం. అందులో వైష్ణవ ఖండాన్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. విష్ణు సంబంధమైన క్షేత్రాలు, లీలలు ఇందులో సంపూర్ణముగా వివరించబడి ఉండడం వల్ల దీనికి వైష్ణవ ఖండమని పేరు. సప్తగిరులు వైకుంఠం నుంచి గరుడుని ద్వారా భూలోకానికి తీసుకొని రాబడిన విషయం మీరు విన్నారు నిన్న. ఆ కొండ మీద ఒకప్పుడు మహర్షులు ఒక గొప్ప యాగం చేశారు. ఆ యాగ సమయంలో ఒక మహారాజు వేషం ధరించినటువంటి ఆయన భార్యా సమేతంగా అక్కడికి వచ్చాడు. అటు ఇటు తిరిగాడు. దాంతో వీళ్ళకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకు మీరు ఎవరండి అని అడిగారు. మేమెవరమో మాకే తెలియదు అన్నారు వాడు. మరి తల్లి తండ్రి ఎవరు అంటే తల్లి తండ్రి వాళ్ళు అని ఎరగమన్నారట. మరి ఎలా జన్మించారు అని మళ్ళీ కొంతమందికి అనుమానం వచ్చింది. చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని తల్లి తండ్రి లేకుండా ఎలా జన్మించారండి మీరు అంటే అసలు మేము జన్మించలేదు అన్నారు వాడు. జన్మించకపోతే రూపం ఎలా వచ్చింది అన్నాడు ఒకడు. అనగానే ఆ సమయానికి అక్కడ నారద మహర్షి ఏం చేసి ఇందులో ఒక తిరకాసుడు కనపడుతుంది. పూర్వం కాసులు ఉండేవాడు, తిరకాసు అవకాశం లేదు సర్వే. పుట్టుక లేదు అంటున్నాడు ఆయన. పుట్టుక లేదు అంటే వాడికి చావు లేదు అర్థం. భూమి మీద ఎవరైనా తల్లిదండ్రులు జన్మించారంటే వాళ్ళకి మరణం తప్పదు, పుట్టాడు అంటే చావు తప్పదు, చచ్చాడు అంటే మళ్ళీ పుట్టుక తప్పదు. ఈ పుట్టుక చావు లేకుండా పోవాలంటే కర్మల యొక్క పరిపక్వం కావాలి, దానికి అపూర్వమైన సాధన కావాలి. అపూర్వ సాధనతో పాటు జ్ఞానము కావాలి. అన్ని వేళలో ఒకే రకమైనటువంటి మంత్రం పనిచేయదట. దేనికి ఏ సమయంలో ఎటువంటి ప్రజ్ఞ వాడాలో అటువంటి ప్రజ్ఞ వాడాలి. అలా కాకుండా తన ఎంత తాను రూపం ధరించిన వాడికి పుట్టుక లేదు అంటారు. వాడిని అభబుడు అని కూడా పిలుస్తాం. ఈ వచ్చిన వాడు పుట్టుక లేదంటున్నాడు కాబట్టి ఈయనకి మరణం కూడా లేదు. అభవుడు అంటే అతడు అమర్త్యుడు అవుతాడు. ప్రస్తుతం ఆయన గురించి ఎందుకు మనకి యజ్ఞం చేస్తున్నారుగా, మీ యజ్ఞం పూర్తి చేయండి అన్నాడు. యజ్ఞ సమయంలో చెప్పులు వేసుకుని రావడం, ఇది లోపల బయట వరకు చెప్పులు వేసుకొస్తాం కానీ పూర్ణాభుద్ధి జరుగుతున్న మండపం దగ్గరికి చెప్పులతో రావడం, పైన చొక్కాలు అవి వేసుకోవడం, ఆ రోజుల్లో కొంతమంది నిషేధంగా భావించేవారు. ఉత్తర భారత్కి మరికో తేడా ఉందండి. ఉత్తర భారత్లో చొక్కాలు వేసుకునే యజ్ఞం చేస్తారు. బదరీ ఆలయంలోకి వెళ్ళి చొక్కా బనీలు లేపడం కూర్చుంటే ఆ తర్వాత వీడిని ఎంచక్క నలుగురు మోసేస్తారు. అది ఇక్కడ అనుకోండి, మన గొడవలో వేడి ఎక్కువ. దక్షిణాదిలో సహజంగా ఉష్ణం ఎక్కువ కనుక చొక్కా తీసి పైన కండువా వేసుకుని అర్చన చేయడం సంప్రదాయం. కాబట్టి ఈ సంప్రదాయమే గొప్ప అంటూ చాలా పెద్ద భ్రమ అన్నాడు వేదవ్యాసుడు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి ఈ సంప్రదాయాలు ఏర్పడతాయి, ఈ నియమాలు ఏర్పాటు చేశారు. నియమములు అన్నీ కూడా జ్ఞానముతో కూడి భయంకరమైన హిమాలయ పర్వతాల్లో బదరీలో విష్ణువు దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇంచుమించుగా బొమ్మ దాకా చెప్పు వేసి వెళ్ళవలసింది. ఆ తర్వాత కూడా సాక్షి చేసుకోకుండా లోపలికి వెళ్ళలేదు, యోగుల్ని పక్కన పెట్టండి. సామాన్య మానవ చూడండి, ఆ మంచు గడ్డ మీద చెప్పు లేకుండా కాలు పెడితే ఆ తర్వాత డౌన్ అవుతాడు. కాబట్టి అదేమిటి, సాక్స్ వేసుకున్నారు, బనీలు వేసుకున్నారు, చొక్కాలు వేసుకున్నారు, లేకపోతే కోటు వేసుకున్నారు అని అనడం పిచ్చి ప్రశ్న మిగిలి ప్రశ్న. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది, గొప్ప విజ్ఞాన శాస్త్రం, మనుషులకి సౌకర్యంతో కూడినటువంటి శాస్త్రం మన సంప్రదాయ శాస్త్రం అంటే ఆగమ శాస్త్రం అంటే. అందువల్ల ఆగమాలని చాలా జాగ్రత్తగా చదవాలి, భక్తి శ్రద్ధలతో వాటిని గుర్తించి అందులో చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ మాత్రం అది వెంకటాద్రి, ఆ వెంకటాద్రి మీద యజ్ఞశాలలోకి చెప్పులు నిషేధం. రెండవది పైన చొక్కాలు, అప్పట్లో కంచుకాలు అంటారన్నమాట, ఈ కంచుకాలు వేసుకుని రాకూడదు. పాతకాలంలో ఇలా చక్కగా తాడు వేసుకుంటుండే అన్నమాట, వాటి కంచుకము అంటారు, ఇవి వేసుకోకూడదు. కోదండం పుచ్చుకొని ఆయుధములతో వివిధ ఆభరణములతో పాదుకలతో వీడు ఎత్తివాటికలోకి వస్తున్నారే అని కొంతమంది అడిగారు. అప్పుడు నారదుడు అన్నాడు, శక్తిమంతుడు ఏమి చేసినా దోషం ఉండదు, మహాశక్తి కలిగిన వాడికి ఇవి దోషాలు కావు. ఏ దోషమైనా శక్తిహీనుడికి, ఆయన శక్తి ఏమిటో ఆయన పాదుకలు వేసుకుని తట్టుకుంటాడేమో, ఆయన నగలు వేసుకుని కంచుకం వేసుకుని యజ్ఞశాలలోకి వచ్చి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడి యొక్క ప్రభావానికి లోను కాకుండా అగ్నిహోత్రుడి శాపానికి గురి కాకుండా ఉండే శక్తి కలిగిన వాడేమో, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు మరకెందుకు అన్నాడు. ఇది కూడా నిజమైన ఉంటాయి, మీలో పూర్తిగా భగవత్ శక్తి ఉంటే భగవంతుని మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే కావాలని మీరు చెప్పు వేసుకుంటే ఏమవుతుంది. ఎంతమందిని యుద్ధంలో చెప్పినా అర్జునుడికి పాపం రాలేదు, కారణం ఏంటో తెలుసా, నేను చంపుతున్నాను అనుకోకుండా ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు అనుకోవడం వల్ల అర్జునుడికి రమంత పాపం అంటలేదు, ధర్మరాజుకి పాపం అంటలేదు. కానీ దుర్యోధనుడు లాంటి వాడికి పాపం ఎందుకంటేదంటే నేను వీరుణ్ణి మరగాన్ని ఎవడైనా చంపుతున్నానని అహంకరించడం వల్ల. అహంకారం ఉంటే నీకు పుణ్యం పాపం రెండు వస్తాయి. ఒక ఆయన నేను చేస్తున్నాను, నేను గొప్పవాణ్ణి అని మనస్సులో పదే పదే అనుకుని ధనాన్ని దానం చేస్తే అప్పుడు అతనికి దానం చేసిన పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వల్ల బడి జ్ఞానం వస్తుంది. ఒక ఆయన నేను ఎవరినైనా చంపగలను, కొట్టగలను, నేను పాపం చేయగలను అని దర్జగా చేస్తే నేను చూస్తున్నాను అనుకున్నాడు కనుక ఆ పాప ఫలితం అనుభవిస్తాడు, పాప ఫలితం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ భూమి మీద జన్మ పొందుతాడు. అంటే దీన్ని బట్టి నేను చేస్తున్నాననే అహంకారం వల్ల పుణ్యము చేసినా పాపము చేసినా పుణ్యం వల్ల సుఖాలు పొంది స్వర్గాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు, పాపం వల్ల నరకాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు, పునర్జన్మ తప్పడం లేదు. ఎటొచ్చి ఫలితంలో తేడా ఉంటుంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, పాపం చేస్తే నీచ జన్మ వస్తుంది, కానీ ఫలితం ఉంది, ఫలితం వల్ల జన్మ వస్తుంది కదా. జన్మ అంటూ వచ్చాక వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా ఇక్కడ కొన్ని కష్టాలు సుఖాలు పొందక తప్పదు. మనం ఎంత పుణ్యాత్ములమైనా లాక్డౌన్ పెడితే బయటికి వెళ్ళడం లేదు, ఇంట్లో కూర్చోవలసిందే, రోగం రోగమే, అన్నం అన్నమే, సున్నం సున్నమే, నెత్తి మీద ఎవడన్నా రాయితో కొడితే కన్నం కన్నమే. ఆ పాపాత్ముడికైనా పుణ్యాత్ముడికైనా కష్టాలు తప్పట్లేదు, సుఖాలు తప్పడం లేదు. అందువల్ల ఈ పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏ పని చేసినా నిరహంకారుడై చెయ్యాలి, నేను చేస్తున్నాననే ఒక భావన అందులో వచ్చిపోవాలి. అదంత తిరిగి ఇక్కడ పోతుందండి, ఎవడమని అడిగినా సరే నే అంటాడు, నరకం ఉండలేడు. కానీ అడుగులో కొంతమంది అలా ఉన్నారు, అందుకే నిరభిమానుండై వదిలించిన పాపంబు పడమరు అని భాగవతంలో చెప్పారు. నువ్వు లక్ష మందిని చంపినా నేను చేస్తున్నానని అహంకారం లేకుంటే భగవత్ కర్తవ్యం మరొకరి భగవంతుని ద్వారా యుద్ధంలో జనాన్ని చంపితే ఆ పాపం నీకు రాదు. మిలిటరీ వాడికి ఎందుకు పాపం రాదో తెలిసిన, ఎంతో మందిని కాల్చి పారేస్తారు కదా, కానీ మిలిటరీ వాడికి పుణ్యం తప్ప పాపం ఎందుకు రాదంటే వాడు గవర్నమెంట్ ఆర్టర్ ఒబే చేస్తున్నారు. దేశ రక్షణ కోసం గవర్నమెంట్ కాల్చేయండి పాకిస్తాన్ బోర్డర్లో వేసి పారేస్తారు, అది వాడికి పాపం రావడం హత్యా పాపం వాడికి అంటాం. కానీ నీవు ఇక్కడ కూర్చొని ఎవరైనా చంపావంటే నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను, నీకు హత్యా పాపం వస్తుంది. ఎంత తేడా ఉందో చూసారా, అక్కడ ప్రభుత్వం మీద భారం వేశారు, ఇక్కడ వీడు తన మీద భారం వేసుకున్నాడు. మనందరికీ అసలు ప్రభు పరమాత్ముడు, అందులో భగవంతుడి మీద భారం వేసి నీవు ఏదైనా ఒక కర్మాచరణ చేస్తే ఆయన చేయమన్నట్టు చేస్తే అప్పుడు నీకు పాపము రాదు పుణ్యము రాదు. పాప పుణ్యములు ఉండటం కనుక ముక్తి వస్తుంది. అందువల్ల జ్ఞానులు చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళినా వాడికి ఏం అవ్వదు. వాడి శక్తి ఎటువంటిది? ఒకవేళ వాడిలో లోపం ఉండే అహంకారం అంటే చెప్పులు వేసుకున్నప్పుడు వాడు పిలుస్తాడు, వజ్రుడు నువ్వే కామెంట్ పెట్టకల, నీ కామెంట్ వల్ల వాడికి వచ్చి రాకపోలేదు నష్టపోలేదు. అందువల్ల దానికి శక్తి మూలమవుతుంది. దానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్పండి. మీకు భక్త జయదేవుడి వంటి అపూర్వ కవులు చాలా అరుదుగా ఉంటారు. శ్రీకృష్ణుడు అంటే ప్రాణమాయ, కృష్ణుడి మీద ఆయన రాసిన పాటలన్నీ గీత గోవిందం అని పిలువబడ్డాయి. గీత లేదు గోవిందం లేనివాడు, గీత గోవిందం వాడు వేరే పేరు వాడు మోసగాడు. గీత గోవిందం అంటే ఆయన ఈ మధ్య ఎవడు పాడు, నేనే గీత నేనే గోవిందను. దానికి పేరున్నంత మధ్యతో వాడే కృష్ణుంటే ఇంకా పేరు చాలా మందికి ఉంటుంది. అతను పేరు పెట్టిన వాడు రాముడు కృష్ణుడు అయిపోతాడా? రాము పాత్ర భూని రంగస్థలి పెట్టించు రంగు మోగుపోడు రాముడు నామసామ్యమను నరుడు దేవుడుంటే విరుతశీల సత్వ వినుర పద్మ అని 1987లో రాశారు పద్యం. రాముడి పాత్ర ధరించి రంగు మొహం వేసుకున్న పాత్ర కూడా రాముడు అవుతాడా? ఇటు వచ్చే పరపరపర కోడి మీకు తినేవాడు కాబట్టి వాడు రాముడు అవలేడు. పేరున్నంత మాత్రం చేత రాముడు అని పెట్టుకుంటే రాముడు అవలేడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు అనుకోలేడు. అదో రమ ఆ భ్రమలోంచి బయటపడి పరమభక్తితో కూడితేనే నీకు జ్ఞానం వస్తుంది. ముందు భక్తి కలిగితే కానీ జ్ఞానం కాదు, ముందే జ్ఞానం అనుకుంటే అవున్న జ్ఞానం అజ్ఞానం వస్తుంది. అప్పుడే అవుతుందన్నమాట, నేనే గీత నేనే గోవిందం నేనే కృష్ణుడు అనుకుని ఇచ్చేవాడికి పిచ్చి వేషాలు వేసి డబ్బు పెంచబడి ఈ మధ్యన 1000 ఇచ్చారంటాయి లింకులు పంపించడం. నువ్వు ఇందులో 700 కడితే నీకు 1000 రూపాయలు వస్తాయి, 400 కడితే 1000 రూపాయలు వస్తాయి. ఎంత మోసం ఇది! 400 కడితే వాడు 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అది ఉట్టి బ్యాంక్. నువ్వు 400 వేస్తే ఏడాది 1000 రూపాయలు ఎలా ఇస్తాడండి? ఎవడెవడు వేస్తున్నాడంటే నేను సర్వనాశిని తీయాలనుకుంటాడు అనమాట. మన వాళ్ళకి అమాయకత్వం కదా, ఆయన 1000 రూపాయలు వేస్తే ఏడాది 2000 ఉందిగా, 400 కడితే 1000 వస్తుందిగా, లేకపోతే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నీకేదో ఉచితంగా 100 రూపాయలు జియో వాడు ఏదో ఇస్తాడు ఆఫరు. ఎందుకు ఇస్తాడండి? ఇది ఎవడో చూస్తాడు నాటకం. పాపం నాతో పాటు పని చేసిన ఓ లెక్చరర్ గారు 2 ఏళ్ళకి రెండింపు ఉందని 100,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక అర్బన్ బ్యాంక్ లో వేశాడు. ఒక ఇచ్చే అర్బన్ బ్యాంక్ లో అది అర్బన్ బ్యాంక్ ఒకటి అర్బన్ బ్యాంక్ జరిగింది, అందులో వేశాడు. ఒక ఏడాది 2 లక్షలకి 1,02,000 వచ్చాయి. ఈ 2 లక్షలు వడ్డీ వేశాడు. ఆ తర్వాత 3 ఏడాది ఎత్తి వేశాడు. మీకు మధ్య వినే ఉంటారు, ఈ అర్బన్ బ్యాంక్ ఎత్తిస్తే ఎంతమంది నాశనం అయిపోయారు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్నవాడు, కొడుకు చదువు కోసం దాచుకున్నవాడు, రిటైర్ అయ్యాక ఏదో గురువు గారికి సేవ చేయడానికి ఒక మారుతి కారు కొందాం అనుకున్నవాడు, ఒకళ్ళు కాదు అందరూ అదేవాడు ఎత్తేసాడు. 1,00,000 రూపాయలకి 2 ఏళ్ల తర్వాత ఎవడన్నా 2 లక్షలు ఇస్తాడా? ఏ బ్యాంక్ ఏమి ఇస్తుందా? గవర్నమెంట్ బ్యాంకులకి 6.5 ఏళ్ళు 7 ఏళ్ళు ఇదిగా రెట్టింపు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా చెప్పాను. ఆయన ఇంట్రెస్ట్ కంటే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉన్న ట్రస్ట్ దాని మీద పెట్టి ఆ తర్వాత భ్రష్టు కొడుతున్నాం. అవునా? ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతున్నాం? దురాశ అంటారు. ఒకేసారి ఎప్పుడు కూడా ఏ వ్యాపారంలోనూ కష్టపడి చేయగా 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 డబ్బు సంపాదించవచ్చు, లేదా నీ అదృష్టం బాగుంటే వ్యాపారంలో వస్తుంది. కానీ బ్యాంకులు ఎందుకు ఇస్తాయి? నువ్వేదో 400 కడితే ఎలా వస్తుంది? ఇదేమో పైగా ఆకాశం అంటాడు. ఏం ఆకాశం? అది ఉన్నది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాశనం చేస్తాడు. ఇలాంటి గ్రూపుల్లో చేయాలి. 400 కట్టి సర్వనాశనం కాకండి. ఆ తర్వాత వాడి వాడి మీరు ఆడవకండి, మీకు వాడి వాడి ఆడవకండి, వాడు ఎలా జీవిపోతాడు? మధ్యలో మీరు నాశనం కాకండి. వాడు గుర్తుపెట్టుకోండి, ఇలా డబ్బులతో వ్యాపారం చేసేటటువంటి గ్రూపులు, డబ్బులతో మిమ్మల్ని పాడు చేసేటటువంటి సత్సంగాలు సత్సంగాలు సత్సంగాలు. మీరు 400 కంటే వీలిస్తాం, లేదా 1 ఏడాది ఎంత ఇస్తాం, ఈ డబ్బు వేస్తే మీకు అంత వస్తుందని దాంతో మీకు ఎవరైనా వ్యాపారానికి సంబంధించిన పెడితే తక్షణం వాడి 2 చివాట్లు పెట్టి అందులో తప్పుకోండి. అలా తప్పుకుంటే మీరు జ్ఞానులు అవుతారు. లేకపోతే అలా రెండు పెట్టి తెలియదు కొట్టుకెళ్ళి 60,000 70,000 పెట్టి చూసుకుంటాడు వాడు ఎవడో ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత నమ్ముతాం చెంది వేసి పెట్టిపోతాం. ఆ తర్వాత వాడిని ఎంత పట్టుకున్నారో వాడి దొరుకుతాడు, దొరికితే మాత్రం ఉంది హాయిగా చేయి ఇక్కడ తినే అమ్మ జైల్లో తింటారంటే వాడు జైల్లో తన పడతారు కలదు. తర్వాత మాత్రానికి తప్పుడు సంపాదనతో బెయిల్ కూర్చొని బయటకు వస్తాడు వాడు హాయిగా దచ్చేగా దొరుకుతాడు. వీడు మాత్రం 7 మొహంతో ఎప్పుడు వాడు నాకు పోలిస్తాడో అనుకుంటాడు. వాడు డబ్బు జీవితం లేకపోతే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి మోసములు వెంట దురాశ వెంట పడితే ఉన్న శక్తి నాశనం అవుతుంది. శక్తి పుంజుకోవాలంటే కఠోర సాధన చేయాలి. అంతటి శక్తివంతుడు మాత్రం ఈ ప్రపంచంలో ఒక్క మనకి గీత గోవిందం రాసిన పరమ పూజ్యుడు భక్త జయదేవుడు. ఆయన కృష్ణుడి నిరంతరం ఆరాధించాడు. ఇప్పుడు మన గుళ్ళో ఉన్న కృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుందో ఆయన దగ్గర కూడా అటువంటి ఒక విగ్రహం ఉండేది. పూజా మందిరంలో పెట్టుకుని భార్య సమేతంగా పూజించేవాడు. ఆయన భార్య పేరు పద్మావతి. ఓ రోజున ఆయన భార్యని పక్కన కూర్చోబెట్టుకుని ఏ పాట అయినా రాసేవాడు. ఒక గీతం రాస్తున్నాడు, స్మరణకరణ ఖండనం దేహి పద పల్లవ మురారం అని రాశాడు. మన్మధుడు నన్ను పీడిస్తున్నాడు. ఈ మన్మథ బాధ విషం లాంటిది, విరహం ఎక్కువైపోతే ఆ విరహం విషం లాంటిదట. ఈ మన్మధుడు అనేటటువంటి విషమును నాశనం చేసేది మా నా శిరస్సుకి ఆభరణము ఓ రాధ నీ పాదం, కాబట్టి నీ పాదం అనే చిగురకు నా నెత్తి మీద పెట్టు అని కృష్ణుడు అన్నట్టుగా రాశాడు. ఆయన రాసిన వెంటనే నీకు కంగారు వచ్చింది, ఇదేమిటి పరమాత్ముడు కృష్ణుడు రాధని నీ కాలు నా నెత్తి మీద పెట్టాడు. రాధ యొక్క పాదం ఎంత గొప్ప పాదమైనా, చిగురుటటువంటి పాదమైనా ఆయన పరమాత్మ కదా, పరమాత్మ శిరస్సు మీద ఈవిడ పాదం పెడితే ఆయనకేమో వేడి తగ్గిపోతుందిట. పైగా శిరస్సు కదా నగట ఆభరణం అంట, నీ పాదం నాకు ఆభరణం అని స్వామంటం ఏమిటి, నేను తప్పు వేశాను అనుకుని బాధపడిపోయి ఆ మాట పూజా మందిరంలో పెట్టి పద్మ నేను కొండ మీద ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళొస్తాను అన్నాడు. కృష్ణ ఆలయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 నిమిషాలకి తిరిగి వచ్చేసాడు. ఆ పాట వచ్చేసింది, నాకు పాట తట్టింది అన్నమాట. వెంటనే వచ్చేది 10 నిమిషాల్లోనే గుడికి ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు అని ఆవిడ అయితే పూజా మందిరంలో ఉన్నటువంటి తాళపత్రాల మీద ఆ పాట రాయండి, ఈలోపు మీ కోసం పాయసం తెస్తానని. అలాగే నేను ఏం చేశాడు చెప్పుతూ వెళ్ళిపోయాడు అవ్వాలి. చెప్పున పాదుకులతో పాటు పూజా మందిరంలో వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి, స్వామి ఈ పాట మీద పిచ్చితోటి మీరు చెప్పులు కూడా విడిచిపెట్టట్లేదు, చెప్పులు లోపల పెడతారు, ఎప్పుడైనా మన ఇంట్లోకి వచ్చి చెప్పులు వేసుకొచ్చారా, అటువంటిది పూజా మందిరంలో చెప్పుతూ పెడుతున్నారు, బయట మీద విడిచిపెట్టానంటే మర్చిపోయాను పద్మ అని అప్పుడు పాదుకలు బయట పెట్టి లోపల వెళ్ళాడు. పాట పూర్తి చేశాడు. ఇంతలో పాయసం తెచ్చాడు. పాయసం నివేదన చేస్తున్నాను, నువ్వు లోపలికెళ్ళి ఒక తులసీదళం తేరాడు. ఆయన తులసీదళం తెచ్చాడు. ఈలోపు గుమ్మం దగ్గర ఎవరో తలుపు తగ్గినట్టయింది. చూస్తే మళ్ళీ భక్త జయదేవుడే ఉన్నాడు. ఇదేమిటండి లోపల కూర్చున్నవాడు మళ్ళీ బయటకెళ్ళి వెళ్ళారు, రండి లోపలికండి. ఈ లోపలికి వచ్చి ఇప్పుడే పాట తగ్గింది, పాట రాస్తాను పూజా మందిరంలో కూర్చున్నాడట. ఈవిడికి మతిపోయింది, ఇందాక వచ్చి పాట రాశానన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి పాయసం ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి పాట కట్టింది పాట పూర్తి చేస్తానంటాడు ఏమిటి అని పూజా మందిరంలో చూస్తే పూజా మందిరంలో కాలపత్ర గ్రంథాలు విడదీయబడి ఉన్నాయి, పక్కన పాయస పత్రం ఉంది, అందులో సుస్పష్టముగా 2 లైన్లు రాయబడి ఉన్నాయి. ఏమండి ఇందాక మీరే కదండి పూజా మందిరంలోకి వచ్చారు, పైన చెప్పులు వేసుకొచ్చారు, ఆ చెప్పులు నేనే బయట పెట్టించాను, పాయసం కూడా నివేదనకి ఇచ్చాను, మీరు పాట పూర్తి చేసి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు ఏమిటంటే నేను గుళ్ళోకి వెళ్ళాను, నేనెక్కడ పాట రాశానని నేను ఎంత పూజా మందిరంలో వెళ్ళాడు. చూస్తే అక్కడ సుస్పష్టముగా ఈయన రాయాలనుకున్న భావం అక్కడ వచ్చేసింది. ఈయన రాయాలనుకున్న భావం కూడా కదండి, ఆ వచ్చిన వాడు సాక్షాత్ కృష్ణుడు. ఈయన అలా గుళ్ళోకి వెళ్ళాడు, వెళ్ళగానే ఆయన లోపలికి వచ్చాడు, వచ్చి ఈ తాళపత్రాల మీద మిగతా పాట తాను పూర్తి చేశాడు, ఇక్కడ ఇది పూర్తి చేయగానే ఆయన గుర్రలో వెళ్ళింది ఆ భావం. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని లోపలికి వచ్చాడు. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని పూజా పూజలు వెళ్ళగలడా, అసలు మనకు ఆ ఓపు వస్తుందా? ఇది జయదేవుల జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. భగవంతుడు స్వయంగా వచ్చి ఆ పాదాలు రాశాడు అన్నమాట. హరతు తదు బాహిత వికారం అని ఆయన రాశాడు. నాకు రాధ పాదం అంటే ఇష్టం, రాధ అంటే జగన్మాత, ఆవిడ పాదం నా శిరస్సు మీద పెట్టడమే నాకు ఇష్టం అన్నాడు. రాధ పెట్టింది కదా అని వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను మీ పాదం నా పాదం నేను ఎందుకు పెట్టినట్టే నువ్వు రాసిన వద్దు, రాధ ఎక్కడ నువ్వు ఎక్కడ, ఈ పాట ఉందో కాబట్టి విని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్పారు రాధ తన మోదాన్ని కృష్ణుడి నెత్తి మీద పెట్టిందిట, కృష్ణుడే పెట్టమన్నమాట, నేను కూడా పెట్టనా అని ఆయన అంటే కాదు పెద్దగా తగ్గించాడు పాప వచ్చి. ఎందుకు ఇలాంటి పనులు చేయకండి, చేసేందుకు ఒకళ్ళు ఒకళ్ళు అడగండి బాగా, ఏమండి నేను కూడా కాదు నెత్తి మీద పెట్టనా అని అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు చేయండి, లేకపోతే అవసరం తగ్గదు అసలు గురువు ఎదురు చెప్పారంట. భగవంతుడి విద్య సిద్ధాంతం ఒక్కటి కలబట్టి ఆ విషయం అర్థం చేసుకోవాలని మనకు అనుకోండి. పూజామంత్రి చెప్పులకు ఆ పరమాత్ముడు మాత్రమే అడుగుపెట్టాడు, భగవంతు వారు అడుగుపెట్టి తెలలేక అలాగే మహాంతవుడి సాధువులు ఏదైనా చేయగలుగుతారు, వారి శక్తి అహా వారి శక్తి అపోర్వం. అందుకే రాముడు ఉన్నాడు. ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు కాబట్టి ఇక్కడ పౌరులతో అర్థం వస్తున్నాడు. నరకెందుకు ఆయన వివేకంత కోటాభు చేసి ఆయన సలహా ఇచ్చాడు. కంటే వీళ్ళందరూ కోటాభు చేశారు. అప్పుడు భాష కోటాభుకి ఎద్దెబడుల్లో పడగానే ఆ ఎద్దెబడుల నుంచి దంపతులందరూ ప్రత్యక్ష అయ్యారు. ఎందుకు పడిందో లేదా ఆ ఎద్దెబడుల నుంచి దంపతులందరూ ఈ రాజ దంపతులందరూ ప్రత్యక్ష కాగానే ఋషులు ఆశ్చర్యపోయి ఎప్పటిదాకా మనతో పాటు ఇక్కడే ఉన్న ఈ దంపతులు ఈ వృద్ధుల కుటుంబంలో నుంచి ఎద్దె కుటుంబంలో నుంచి అగ్నిహోత్రంలో నుంచి ఎలా బయటకు వచ్చారు అనుకున్నారు. ఆ క్షణమే ఆ అగ్నిహోత్రంలో ఉన్న దంపతులు ఇద్దరు బయటపోయారు. ఆ దంపతుల స్థానంలో భావ కిరీట కుండలకేడు మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనేక హారాలు ధరించాడు. తమ్ముని మేఘమంటే ఆకారంతో ఉన్నాడు. ఆయన భార్య మకర కుండలో ఉన్నది. చెవులకు మకర కుండలాలు ధరించాడు. కల కిరీటం ధరించాడు. ఈ కిరీటం పోలీసుకుని కాంతిలో ఉన్నాడు. ఆయన దేవతగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో వెలుగు తీయగలక శిరస్సు మీద కిరీటం అవుతుంది. ఒకసారి అవుతుందండి ఆకాశంలో అని మేఘం అవుతుంది. ఆ మేఘం మధ్యలో వెలుగు తీగి తెలిసింది. ఆ నవ్వుని మేఘం మధ్యలో వెలుగు తీగి ఎలా ఉంటాయో అలాగా నవ్వుతుందని ఆ పురుషుడు పురుషుడి శిరస్సు మీద వెలుగు తీగిలా ఉన్న కిరీటం కావాలి. సరే మేఘం అలాగే ఆ మేఘంలో వెలుగు తీగి అన్నట్టుగా అమ్మాయి భార్య మాట్లాడుతున్న అనేక బహుములకు అనేక నక్షణాలతో ఉన్నాడు. ఆయన చెవులకి నక్షణాలు, చెవులకి కొండలు, వజ్రాలకి రంగు, నాసాభరణం, చేతిలో మరణి, చక్రం, శంఖం, గత పద్మం ఇవన్నీ ధరించిన అపూర్వ దివ్య స్వరూపుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడైతే చెప్పాడు. అప్పటి అప్పటికి ఈ గురువుకి నాలుగు చెప్పినట్టుగా నేను విష్ణువు కాబట్టి అతనిగా లోపలికి వచ్చాడు. ఆయన బాబు తెలుసుకొచ్చాడు. ఏ సామాన్య మానవుడు ఇంటికి చేయగలరా? మనం అజ్ఞానులు కనుక మహానుభావుల శక్తి తెలుసుకోవాలంటే ఆయన్ని కూడా విమర్శించాం. అది సాష్టాంగ చేశాం. చాలా దుఃఖితులు ఆయన సృష్టించారు. మరొకటి దగ్గర పరీక్షించడానికి అప్పుడప్పుడు మరొకటి వాడిని పరీక్షించడానికి బాలకృష్ణంలో వస్తాడు. మనం ఆయన సలహా ఇస్తున్నామో లేదో భయపడతాడు. ఆయన్ని మనం దుఃఖిస్తున్నామో లేదో పరీక్షిస్తాడు. భగవంతుని సేవ చేసేవారికి, విజ్ఞానం చేసేవారికి, పురాణకత విలేవారికి అడుగుతున్న భగవంతుడి పరీక్ష జరుగుతుంది. అది కూడా భావేశంలో పరీక్షిస్తాడు. ఇలాంటి ఎన్ని విధాలు ఉదర్భోగాలు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాం. భగవంతుడు సాధన చేయడం చెప్పుకున్నాం. ఇది భగవంతుడి నేల. కాకపోతే ఇక్కడ నాలుగు అనే ఒక సంపూర్ణ కటాక్షం ఈ విషయం కొట్టడం వల్ల భగవంతుడు అవమానించి కేకలేదు. నాలుగు రెండు ఏం చేసేవారు చెప్పు వేసుకుంటారు. ఒక ఎక్కడ వీటికి ఎన్ని పెట్టి ఉంటే అవకాశం కలిగి కాబట్టి భగవంతుని అనుగ్రహం వచ్చేది కాదు. భగవంతుడు కొంతమంది ఋషులు అంగిరసం కూడా వేటి చేశారు. అంగిరస యాగం చేస్తే శరీరంతో సంఘాన్ని పెడతారు. వాళ్ళు ఎన్ని చేస్తే ఆ ఎన్ని సమయంలో వృందావనంలో ఋషులు అడిగిపోయాడు. రోజు చందనం పట్టుకెళ్ళేటటువంటి పిల్లలు ఆ ఒక్క కూడా అన్నం పట్టుకెళ్ళలేదు. చూడండి అర్థమైంది. రోజు అడిగిపోయేటప్పుడు కృష్ణుడు కృష్ణుడితో పాటు కోపంతో వీళ్ళంతా తల్లిదండ్రులు పట్టుకెళ్ళేవారని అక్కడ ఆయన ఆవకాయ నచ్చుకుంటూ చెన్న కోసం నచ్చుకుంటూ చందనం తినేవారు వీళ్ళని తినేవారని నాకు చాలా సార్లు పెట్టుకున్నాం. ఈ ఒక్క రోజు ఏదో భగవంతుని పరీక్షలాగా ఒక్కడు కూడా అన్నం పెట్టాడు లేదు. మంచి వేలు పెట్టాడు లేదు. అప్పుడు ఈ పిల్లలంతా కృష్ణ వాళ్ళ ఆకలి వేసుకోండి అన్నారు. అప్పుడు కృష్ణుడు ఇక్కడ దగ్గరలో 2000 దూరంలో కొంతమంది మహానుభావులు ఏదో ఋషులు బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు అంగీల సమకు వేసుకున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి అమ్మ అడిగితే పెడతారు. అలాగే కొంతమంది పిల్లలు పరుగు పరుగులు పెట్టారు. సరిగ్గా పూర్ణాహుతి చూస్తున్నారు ఆ సమయంలో ఋషులు. ఆ పూర్ణాహుతి పరుగుతున్నప్పుడు వెళ్ళి ఏమన్నా ఋషులతో పాటు ఇక్కడ వచ్చామండి, ఆకలితో పాడిపోతున్నామండి, మీరు దైవం చేసి అన్నం పెట్టండి, పూర్ణాహుతి ఎక్కువ దైవేశ్వరైన ప్రసాదం పెట్టిన ప్రాణం నిలబెట్టండి అనగా వాడు వాడు పట్టణం పోయి పక్కకి చూసి ఎవరా మీరు అసలే 10 రోజులు ఉపవాసంతో నిర్మించాడుకుంటున్నాం, ఇంకా పాఠ్యాత్మ చెక్కలేదు, మా పూర్ణాహుతి పోలేదు, దైవేద్యం పోలేదు, మీకు అన్నం కావాలా అని పొడుతుంటారు. అన్నము లేదు పొడ్డది సమాన క్రియాశూన్యం అన్నం లేదు గట్టం కదలేదు. తప్ప వాడికి సగం పరీక్ష కట్టుకునే జ్ఞానం లేదు. చదువుకున్న పేదవులు ఎంతో మంచి పనులు చేసిన వాడి ఎక్కువగా పూర్వత కర్మ వల్ల మహాత్ముల్ని గుర్తించలేదు. అందువల్ల ఆ యజ్ఞములకు అధిష్టానమే ఉన్న కృష్ణుడు, యజ్ఞం కృష్ణుడు, యజ్ఞంలో వేసే దివి కృష్ణుడు, మంత్ర కృష్ణుడు, అటువంటి కృష్ణుడిని గుర్తించలేక అన్నం లేదు పాటు తీసుకోమని 2 వైళ్ళు పడి వెనక్కి వచ్చి కృష్ణ ఎంత అన్యాయం చేసావు మమ్మల్ని, అన్నం పెట్టకపోతే పెట్టమని చెప్పి చెప్పాలి, అలా కాకుండా ఇలా మమ్మల్ని గడిపిస్తావా, అసలే ఈ పూట తిండి తెప్పలేవు, మంచి నీళ్ళు లేవు, అటువంటిప్పుడు 2 వైళ్ళు గడిచి పడి 2 వైళ్ళు దానికి వచ్చాం, 4 వైళ్ళు గడిపించావు ఖాళీ గడుపుతో తీరా మేము పెడితే ఆ ఋషులు పొమ్మన్నారు. మా ప్రాణం దగ్గర దాటిపోతుంటే ఇంత వేళపడ వస్తామని కానీ కృష్ణుడు వైద్యుడు పేరులో కొట్టే ఉంటాడు అండి, లేకపోతే కాసేపు నేను కృష్ణుడితో ఆడుకుంటున్నాం, కృష్ణుడు కొడుతున్నాం, తొలుతున్నాం, కృష్ణుడికి కష్టాలు సెక్రటరీ అనుకుంటారు వాడు. ఈ అహంకారం అంచడానికే ఆయన వాడటం కష్ట నడిపాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా అనగానే కృష్ణుడు అది మీరు ఎవరు అడిగారు అన్నాము అన్నాడు. కృష్ణుడు అడిగామండి అన్నాడు. అసలు మీ గొడవ వికెట్ చూసుకున్నటువంటి పోటాపుకి చూసుకున్న వాడు వికెట్ అన్నం పెట్టమంటే వాడు పెడతారా, అన్నం పెట్టారా లేకపోతే అన్నం పెడతారా, అన్నం ఆడవాడు పెడతారు. పాపం వాడు భార్య కష్టపడి దైవేద్యాలు ఉంటారు, అమ్మతారా ఇంత అన్నం పెట్టాడంటే వాడు పెడతారు, కానీ తాతగారు ఇంటి తాతగారు అన్నం పెట్టమంటే ఆయన పెట్టుకుంటే ఆవిడ ఉంటే దీని గురించి కూతురు దిగులు అంటారే ఒక బాబు దగ్గర చూపుతారు అంటే ఆయన అపస్లో రావుతుంది వేరే విషయం, కానీ ఎప్పుడైనా అడగవలసి ఇస్తే కొంతమందిలో కృష్ణుడు కూడా దేవుడు కనుక ఆడవాళ్ళు లేకపోతే వీళ్ళు చేసి పెడతారు. కానీ సాధారణంగా స్త్రీ మూర్తులు మాతృ మూర్తులు కనుక ఈ సంసార మధ్యలో వారిని మీరు ఋషి భక్తులు నడగకుండా ఋషులు నడగడం వల్లే మీకు కష్టం వచ్చింది, కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి ఋషి భక్తుల్ని అన్న పడగట్టారు కానీ ధామానికి ఎంత పెడిపోయారు ఇప్పటికే 2 మైల్స్ అప్పు 2 మైల్స్ డౌన్ తప్పు డౌన్ అప్పండ్ డౌన్ చేశాం, ఇప్పుడు మళ్ళీ వెళ్తే తప్పు లేదు డబ్బు లేదు పెర్మనెంట్ గా డబ్బు, ఈసారి వెళ్ళిన తర్వాత ఋషి భక్తులు అన్నం పెట్టకపోతే నేను బతకం అన్నాడు వాడు. మీకు అనుమానం అక్కర్లేదు అన్న రవి వెళ్ళినా కానీ మీరు కొడుకులతో వెళ్ళారు, ఋషి భక్తుల దగ్గరికి వెళ్ళి గోవుల నేర్పుతూ రాకొని గోవింతుడు అన్నబడికి పోయి వెంటనే కింది వేళ గుర్తించే సుధీగల శిథిల రెండు ఉద్దండి అన్నం పూలన్నారు ఆయన. ఈసారి రిక్వెస్ట్ చేయలేదు, ప్రతిమాన లేదు, ప్రతిమాన అవును మేముకుని గోవిందుడు మేము అడుగు వచ్చాము, మాకు ఆకలి వేసింది, మమ్మల్ని మీ దగ్గరికి ఒకటి కృష్ణుడు రండి అన్న తండ్రి అన్నారే కొద్ది గట్టిగా అడిగారు. కృష్ణుడు వచ్చి అన్నం అడిగాడు అనే మాట వినడంతో ఆ స్త్రీలు తమ తాము మర్చిపోయి మామూలుగా పెద్ద పెద్ద బడ్డాలంటే అన్నాలు పులిహాలు దొంగలు కట్టుకోగలు చక్కెర పొగలి అట్లు అట్లకు పోయి చెట్టీలు ఆ రోజు సాంబారు వాటి అన్నీ గుర్తిపోయింది. అందరూ వచ్చి కృష్ణుడికి అన్నం పెట్టారు. ఆ తర్వాత పెద్దగా జరిగింది అనుకోండి చెట్టు వరకు ఋషులకు తెలిసింది. అప్పుడు ఋషులు ఏడ్చారు, ఎంత పెద్ద పొరపాటు చేశాం, క్రతువును మంత్రము తంత్రమును ధనములు కాలము దేశము దేవతలు వదులు వేది వీసులు ఎవ్వటి సర్వేశ్వరు మది పూడిను గొప్ప వాళ్ళు అంతస్థితి దూచి గర్భతులై అన్నములేను పొమ్మలిది సమాన క్రియాశూన్యులై. ఈ క్రతువు ఇందులో మంత్రం తంత్రం కాలం దేశం దేవత అగ్ని అగ్నిలోని పూర్ణాహుతి అన్ని ఆ కృష్ణుడు అటువంటి కృష్ణుడు దుర్మతులమై అన్నం లేదు కొమ్మన్నాం. ఆయన ఈ క్షితి రక్షింప జనించినాడు, ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు, ఆయన నమస్కారం చేసుకున్నాం, మమ్మల్ని రక్షించుగా అని ఏడ్చాడు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి ఏం పెద్దలు అడిగారు. అక్కడ వాళ్ళు కృష్ణుని గుర్తించలేకపోవడానికి కారణం అక్కడ పరమాత్ముని తత్వాన్ని చెప్పే పౌరాణికుడు లేకపోవడం. అదే వాళ్ళ కూడా ఒక పౌరాణికుడు అక్కడ ఉంటే వచ్చినవాడు కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని చెప్పేవాడు. అందులో వాడు పొరపాటు చేసి చాలా ఇబ్బంది పొందారు. కానీ ఇక్కడో వీళ్ళు ఎక్కువ చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఏదో కార్యకర్తలు వచ్చారు, వీళ్ళు చెప్పుతూ తిరుగుతున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు, చెప్పుతోటి తెలవృక్షాలు వేశారు అని తెప్పకుండా వాటిని కంట్రోల్ చేయడానికి అక్కడ నాలుగు ఉన్నాడు. నాలుగు ఒక అద్భుతమైన గురువు అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఈ దంపతుల్ని అవమానించి బయటికి ఎంటలేదు. అలాగే ఎటువంటి వాడు ఎంత నాశనం అయిపోయేది, వాడికి ఫలితం వచ్చే కాదు, ఫలితం శూన్యమైపోయేది, పాపం చెప్తుంది. అందుకే ఎన్ని వాడికి దగ్గర అపశబ్దములు వాడకూడదండి. యజ్ఞం చేసుకున్నప్పుడు, ఇలా పురాణములు దొరుకుతున్నప్పుడు, తీర్థయాత్రలు చేసుకున్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో పరీక్షిస్తాడు. అందుకే మన ఇక్కడ వచ్చిన వాడిని ఎవరు అర్థం చేస్తే వెళ్ళిపోరాయినా అని రిక్వెస్ట్ చేసి పంపాడట. అంతేగాని అవమానించి పంపకూడదు. ఈ ప్రాంగణం దాటాక వాడు పాపాత్ముడి తప్పుడు శిక్షించి ప్రాంగణంలో ఉన్నంత వరకు వాడిని వెళ్ళిగా పంపాలి తప్ప ఎవరితో దుర్పాటాడు అనకూడదు. అందుకే ఇక్కడ గన్నం పెట్టేవాడిని ఏం సమయం అయిపోతుంది, కొంచెం గల్లగా వెళ్ళండి అలాంటి వాడిని గల్లగా వెళ్ళండి అంటే అప్పుడు అర్థం చేసిన వాడు స్పీడ్ పెడతారు. పాపాత్మకి అది అర్థం కాదు, వీడు గల్లగా వెళ్ళబట్టి ఓ అరగంట ఉండొచ్చు అనుకుంటారు. అందువల్ల అలాంటప్పుడు మెల్లగంటే మా భావం అర్థం చేసుకోండి, కొంచెం వేగంగా వెళ్ళండి అరవకూడదు, అరిస్తే దూప. ఎందుకని ఇందులో ఎవరు విష్ణు వదిలేదు, విష్ణువు కూడా పరీక్షించడానికి వస్తాడు. ఆ పరీక్షలోనే మనం విజయం సాధించాలి.